అడగలే నీ హృదయంలోనే గురువు ఉంచుకుని ఆ గురువు నువ్వు దృష్టిస్తూ ఇలా ఎందుకు జీవిస్తావు, నువ్వు జీవితం ఎక్కడ ఉంటుంది, ఏ గురువు కాళ్ళ దగ్గర ఉంటుంది. మోసగించుకోవద్దు మాటలో వాగ్జాలలో మిమ్మల్ని. అవి ఎందుకు చెప్తున్నాను, ఇవాళ నుంచి నేను క్లాసులు స్టార్ట్ చేసేయబోతున్నాను. నేనేం చెప్పాను అంటే మీరు టైం టేబుల్ వేసుకోండి, 24 మనుషుల్ని ఎన్నుకుని రండి అంటే మండి గురువులు ఏం చెప్తున్నానంటే, మండి నువ్వు మొదటికి వచ్చావా, నీతో పెద్ద గొడవ చెప్పలేదు రామకృష్ణ, నువ్వు మాట్లాడితే 24 అంటావు గ్రూప్ అంటావు, మాకంత టైం లేదయ్యా బాబు అని మేము చెప్తూ ఉంటే వచ్చే వాళ్ళకి చెప్పేసే నువ్వు ప్రాణం ఇచ్చి ఈ ఒక్క సంవత్సర జీవితము మేము గురువులకి ఇచ్చేస్తాం, ఏదో జీవితం పోతే ఉంటే ఎంత పోతే అంటే మాకు తినటానికి ఉందిలే, వచ్చి వాళ్ళు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏం పర్వాలేదు నాకు. కానీ ఇంకా మిగతా విషయాలు మాట్లాడకండి, మిగతా విషయాలు ఏది కావాలన్నా కూడా అద్భుతమైనటువంటి అట్లా స్థూపం తయారవుతుంది, మీకు తెలియదు అది ఉపయోగించుకునే కాలము. ఈనాడు తిరుపతి వెంకట రమణమూర్తికి ఏది ఉన్నదో రాబోయేటటువంటి రోజుల్లో అన్ని దేవత ఆలయాలు మూతబడతాయి, ఇది ఒక్కటే ఉంటుంది. దీని నుంచి వచ్చినటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి అని చెప్పింది. దత్తగుడి ఉంటుంది అంటనే నేను, దత్తుడు ఏ కాన్సెప్ట్తో ఉందో అది ఉంటుంది, ఆ ప్రణాళిక ఉంటుంది. అందువల్ల గురువుల యొక్క ప్రణాళికలో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మేము రెండు విషయాలు మానవ జాతికి అందజేశాం. ఒకటి అమృతత్వ విద్య. ఫస్ట్ ఏంటంటే నువ్వు చావాల్సిన పని లేదు. జ్వాలకుల మహర్షి అయితే ఇంకో అద్భుతమైనటువంటి మాట వాడాడు, మనిషి ఎందుకు చచ్చిపోతున్నాడు, నువ్వు అలవాటు పడ్డావయ్యా చావటానికి అందుకు చూస్తున్నావు, నువ్వు అలవాటు మానుకోవటమే అంతే అన్నాడు. అమృతత్వ విద్య మానవ జాతి యొక్క జన్మ సిద్ధాధికారము. నువ్వు చావాల్సినటువంటి పనే లేదు, నువ్వు చస్తానంటే ఎవడు ఆపలేడు, గురువు కూడా ఆపలేడు. అది మొదటిది గురువులు అందించినటువంటివి. రెండోది ఏంటి, నీ మనసులో ఏ కోరిక ఉన్నదో ఆ కోరిక తక్షణమే నెరవేరుతుంది, అనుమానమే లేదు మేము చెప్పినట్టు చేస్తే. అంచేత ఈ ఆధ్యాత్మిక విద్య తెలుసుకున్న వాళ్ళకి ఉద్యోగాలు అక్కర్లే, వాళ్ళకి ఏది కావాలంటే అది వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఋషికేశ్లో ఓ చెట్టుకి ఒక సంచి ఉండేది, కానీ ఆ సంచి మరి ఇప్పుడుందో లేదో నాకు తెలియదు. ఇంచేంటే 1983 ఇప్పుడో నాకు కరెక్ట్గా గుర్తు, ఆ తర్వాత నేను హరిద్వార్ వెళ్ళలేదు, ఇంకా ఆ పైకి వెళ్ళే ప్రసక్తే లేదు. ఒక సంచి ఉండింది, గోని సంచి అంటే తెలుసు కదా, గన్ని బ్యాగ్, మామూలు అందమైన సంచిలు ఏం కాదు. ఆ సంచిలో నువ్వు చేపెట్టి నువ్వు ఏది కావాలనుకుంటే అది వస్తుంది. నేను చూశాను, నాకు కావాల్సింది నేను అడిగాను, తీసుకున్నాను అందు నుంచి. ఏది అడిగినా తలనొప్పిగా ఉంది మాత్ర కావాలి మాత్ర వస్తుంది, పాలు తాగాలని ఉంది పాలు వస్తాయి, జిలేబీలు తినాలని జిలేబీ పళ్ళు తినాలని పళ్ళు వస్తాయి. మరి ఇప్పుడు ఆ బ్యాగ్ ఉందో లేదో నాకు తెలియదు. ఏమైందట, అక్కడ ఒక యోగి అటు వెళ్తున్నాడు. అంటే ఇప్పుడు మోడర్న్ సివిలైజేషన్ రాకముందు ఒక 200 ఇయర్స్ బ్యాక్ అనుకోండి, ఒక యోగి అటు వెళ్తూ ఉంటే ఓ పెద్ద పులి యోగి మీద ఆక్రమణ చేసింది. మీరందరూ ఏమనుకుంటారంటే యోగి ఇలా అనేస్తే ఈ పులి ఆగిపోతుంది అని, అనేస్తే ఆగిపోతుంది కానీ ఇలా అనేస్తే ఆపగలిగే యోగి మీద పులి పడితే పులికి అడ్డు రాడు యోగి, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అంటే. వాడే ఇలాగ పులి మీద పడితే ఇలా ఆపేసుకూడదు, పడకూడదు యోగి మీద పులి, అసలు రాకూడదు, వచ్చిందంటే దాని ఇష్టం. సరే అలా పులి ఆక్రమణ చేసింది, ఈ లోపల చుట్టుపక్కల ఉన్నటువంటి కోయవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసి కర్ర పెట్టి దాన్ని కొట్టేసి పంపించేసి కాస్త యోగికి సేవ చేశారు. నీకేం కావాలన్నాడు, నువ్వు మాకేమి ఇస్తావు, నీ దగ్గర ఏముంది అని అల్లేవాళ్ళు. హిమాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి యోగుల మహిమ తెలుసు, మేము కిందకి వెళ్ళి ఆహార సామాగ్రి తీసుకోవాల్సి వస్తుంది, చాలా బాధగా ఉంది. అదే మా బాధ అన్నాడు. అడగ కూడా లేదు వాడు, అంటే ఓ సంచి అక్కడ పెట్టి, గోని సంచి వాడిని ఇంట్లో పడున్నటువంటి పెట్టి మీకు ఎప్పుడు కావాలన్నా ఇక్కడ తీసుకోండి, మీరు కిందకి వెళ్ళాల్సిన అవసరం లేదన్నాడు. ఆ విద్యకి వారసులైనటువంటి మనము ఏం చదివితే ఏ ఉద్యోగం వస్తుంది అని అడుక్కు తినే మానసిక స్థితికి దిగజారిపోయినటువంటి వాళ్ళకి మన మీద గురువులు ఏ దృష్టితో చూస్తూ ఉంటారో మీరు ఆలోచించుకోండి. కానీ నేర్పించుకుంటే వస్తుంది తప్ప మీరు ఇలా చేపెట్టేయండి అంటే రాదు. వచ్చిన గొడవ అది, మీ డిగ్రీలు ఇలా చేపెట్టే వచ్చిందా, మీ టీచరు మీరు చదువుకుంటే వచ్చిందా, మరి ఆ కామన్ సెన్స్ మీకు ఉండాలి కదా. ఈ రెండు విద్యలు మేము మానవ జాతికి ఇచ్చేసాము ఆల్రెడీ, ఇట్ ఈస్ దేర్, మీకు అది అర్థం అవ్వాలి. ఆ స్ట్రెస్, ఇదేదో మీరు నేర్చుకోవాలి నేనే మొత్తం ఇచ్చేసాము మేము దాన్ని మొత్తం ప్రణాళిక. ఓటో క్లాస్ వాడు, ఏమీ రానటువంటి వాడు, ఎక్కడి నుంచి మొదలెట్టి ఎంతవరకు వెళ్ళాలి, ఎక్కడి వరకు వెళ్తాడు చివరికి అంటే వాడు మృత్యువుని దాటేస్తాడు. ఆ మృత్యువుని దాటినటువంటి వ్యక్తి ఎలా మృత్యువుని దాటాలో తెలుసు కనుక వాడి దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా మృత్యువు నుంచి దాటించేస్తాడు. సమృత్యుం తరతి, సమృత్యుం తరతి, సమృత్యుం తరతి. ఆధ్యాత్మిక గురు పరంపరలో ఇలాగ మృత్యువు నుంచి కాపాడబడిన వాళ్ళకి గురించి ఎన్నోసార్లు మీరు చదివి ఉంటారు. మరి కాపాడిన తర్వాత వాళ్ళు చనిపోయారు కదా మాస్టరు, నువ్వు నేర్చుకుంటే కదా బతుకుతావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక మందు వేసుకుంటే రోగం తగ్గిపోతుంది, మళ్ళా రోగం వస్తుంది కదా. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మళ్ళా నాకు రోగం ఎందుకు వచ్చింది అని అడుగుతున్నావా, మరి ఇక్కడ ఎందుకు అడుగుతున్నావు. నీకు రోగం రాకూడదు, లేకపోతే రోగం వచ్చినా నువ్వు నయం చేసుకునే టెక్నిక్ రావాలంటే నువ్వు డాక్టర్ అవ్వాలి. నువ్వు యోగి అవుతే మృత్యువు దాటగలవు, కానీ యోగి నీ పక్కన ఉంటే నీకు అది ఆ శక్తి సంభవము అని చెప్పగలడు, అంతే చూపించగలడు నీకు. ఉదాహరణల యొక్క కొదవలేదు అసలు మానవ జాతికి ఇలా జరిగింది ఏంటి, మృత్యువుని దాటినటువంటి 1926 నవంబర్ 24 మానవ జాతికి అసలు తర్వాత రోజుల్లో అది చాలా గొప్ప పండుగగా జరపబడుతుంది. అది పూర్ణిమే అయి ఉంటుంది అనుకుంటున్నాను, నాకు తెలియదు, ఇప్పుడు చెక్ చేయండి. నవంబర్ 24, 1926 పూర్ణిమే, ఇంకా పూర్ణిమ కాదేమో, అయినా పూర్ణిమ అయినా అవ్వకపోయినా పర్వాలేదు. అరవింద అనౌన్స్ చేశాడు ద సిద్ధి డే అని. ఆ రోజు తర్వాత నుంచి మానవ శరీరధారి ఎవడైనా ఈ విద్యను నేర్చుకుంటే వాడు అమరుడైపోతాడు, అక్కడ ఆ డేట్ పడింది. ఇందాక నేను చెప్పాను కదా డేట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. ఆ రోజు నుంచి అమరత్వము మేము నేర్చుకుంటాము అనుకునేటటువంటి వ్యక్తి ఎవడైనా దానికి కావలసినటువంటి పని చేసుకుంటే, ఎన్ని సంవత్సరాలు చేయాలి మాస్టారు, 5 ఏళ్ళు. ఓ ఇంజనీరింగ్ డిగ్రీ కావాలి అనుకునేటటువంటి వాడు ఎంత సీరియస్గా చదువుతాడో అంత సీరియస్గా, అంతకంటే ఎక్కువ కల్లే. ఇంజనీరింగ్ డిగ్రీ కావాలనుకునేవాడు ఆహారం తింటాడు కదా, తిండి మానేస్తాడా, సినిమాలకి అక్కడికి వెళ్తాడు కదా, స్నేహితులతో మాట్లాడుకుంటాడు కదా రోజు, అప్పుడప్పుడు సెలవుకి ఇంటికి వెళ్తాడు కదా. మీరు అవన్నీ చేసుకోవచ్చు అలాగే, కానీ ఆ డిగ్రీ కోసం వాడు ఎంత వెంపర్లాడి చదువుతాడో అంత వెంపర్లాటతో మీరు ఇది చదివితే 5 ఏళ్లలో ఖచ్చితంగా మీరు అమరులైపోతారు. అనేక మంది చావుకి దగ్గరగా ఉన్నవాళ్ళని, నా జీవితంలో నేనే వాళ్ళని చావు నుంచి గట్టెక్కించాను, అనుభవం ఉన్నవాళ్ళకి తెలుస్తుంది. ఎందుకు చెప్తున్నాను నీకు తెలుసా, నాకు తెలుసయ్యా విద్య అంటే నువ్వు చావకుండా ఉంటావా, నాకు అసలు బతకాలని ఉంటేగా, చావకుండా ఉండటానికి పనులు చాలా ఉన్నాయి నాకు. ఇక్కడ ఈ జ్ఞానము మేము నేర్చుకుంటాము అనే తపన లేని వాళ్ళ మధ్య మనుగడ సాగించటం ఎంత కష్టమో మీకు తెలియదు, అది చాలా కష్టం. అది ఎలా ఉంటుందో మీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే, మీరు కాలేజీ లెక్చరర్ అయ్యండి, నేను చదవ మొర్రం అనే స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ప్రిన్సిపాల్ క్లాస్ తీసుకోమంటే మీరు ఎలా ఫీల్ అవుతారు, లెక్చరర్స్ని అడిగితే తెలుస్తుంది. అది మిగతా వాళ్ళకి ఆ బాధ తెలియదు, తప్పదుగా ప్రిన్సిపాల్ చెప్పాడు. ఇక్కడ ఈ ప్రపంచాన్ని శాసించేటటువంటి గురు పరంపర, నా గురించి నేను చెప్పుకోవటం లే, గురువుల బాధ చెప్తున్నాను. నా గురించి నేను చెప్పడం లేదు. ఆ బాధ మీకు ఎందుకు అర్థం అవ్వాలి అంటున్నా అంటే మీకు ఆ బాధ తెలిస్తే ఈ ఐదేళ్ళు కొంచెం ఆవేదనతో జీవించండి. ఎలా జీవిస్తారు? నేను ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాను మీకు ఆవేదన అంటే? అంతా వదిలేసి మీ దగ్గరికి వచ్చేస్తా మాస్టర్, చేస్తాను నేను మిమ్మల్ని పోషించలేక. మేము మీ అంతా వదిలేసుకు వచ్చాం కదా మాస్టరు, మంచినీళ్ళు కూడా మీరు తీసుకొచ్చి పెట్టాల్సిందే, మీకోసం మేము ఇంత సేవ చేసాం, అన్నీ వదులుకుని వచ్చాం. గురువుల్ని ఎలా ఏడిపించగలరో మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి సార్ యాక్చువల్గా. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. ఈ విషయము చదువుకోవటానికి ప్రయత్నం చేయండి. ఏ గురువు పుస్తకాలు చదివినా ఈ రెండు విషయాలు మీకు బోధపడిపోతాయి. ఏ రెండు విషయాలు? అమరత్వము, మీరు ఏవి కోరుకుంటే అది జరిగిపోవాలి. ఈ రెండు ఏ గురువులు ఏ సిలబస్లో ఉన్నా అదే సిలబస్ గురువుల్ది. సివివి బ్లావెట్స్కి గురించి చదివినా అదే చెప్పబడి ఉంది. లహరి మహాశయ పరమహంస యోగానంద అయిన అదే చెప్పబడి ఉంది. అరవిందో శారదామ్ మాతా మిర్రా గురించి చదివినా అదే చెప్పబడి ఉంది. ఏం చెప్పబడింది? అమృతత్వ విద్య, ఏది కోరితే ఆ కోరిక తక్షణమే. ఆ మాట మీకు అర్థం అవటం లేదేమో, ఎన్నిసార్లు నేను నొక్కి చెప్పినా తక్షణమే అంటే తక్షణమే. తాజుద్దీన్ బాబా అంటే నాకు అనిపించింది, నేను అందరు గురువుల గురించి చెప్పి తాజుద్దీన్ బాబా గురించి చెప్పటం లే, ఆయన పాపం నా గురించి చెప్పడం ఏంటయ్యా బాబు, నా వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఎవరికి వాళ్ళు అంతే కదా. తాజుద్దీన్ బాబా స్పెషాలిటీ ఏంటి అంటే చెట్లని స్పెషలైజ్ చేశాడు ఆయన, బిల్డింగ్స్ని కాదు. నాగ్పూర్లో ఆయన ఉండేటటువంటి చోట ఒక 5 చెట్లు ఎన్నుకున్నాడు ఆయన, వేప చెట్టు ఒకటి. అంటే ఆ చెట్లు ఏ చెట్లు ఇంపార్టెంట్ కాదు, ఆయన 5 చెట్లు ఎన్నుకున్నాడు. ఎలాగా? కోర్టు కేసుల్లో మాకు కష్టంగా ఉంది అంటే ఆ చెట్టు కింద పోయి కూర్చోనేవాడు. కుటుంబంలో కలతలు వస్తున్నాయండి మాకు బాధగా ఉంది అంటే ఆ చెట్టు కింద పోయి కూర్చోనేవాడు. అర్థమైందా? చెట్ల ద్వారా ట్రీట్మెంట్ అన్నమాట ఆయన. ఆ మాట ఎందుకు గుర్తొచ్చింది అంటే ప్రాబబ్లీ ఈ క్షేత్రంలో దానికి అనేక రెట్లు పెద్ద స్థాయిలో ఆ ప్రయోగం జరగవచ్చు, దానికి చేస్తున్నారు. అది సాధారణమైనటువంటి ప్రయోగం మాత్రం కాదు. 27 నక్షత్రాలు, 5 గ్రహాలకి సంబంధించినటువంటి ఔషధ విజ్ఞానంతో లింక్ చేర్చినటువంటి వృక్ష సంపద తీసుకొస్తున్నారు. నాటిస్తారా తొందరలోనే? 24 నక్షత్రాలకి దొరికాయి. కానీ తాజుద్దీన్ బాబా రావటం, ఆయన పుస్తకం నా చేతిలో పట్టడం, ఆ లింక్ మాత్రం అద్భుతమైన లింక్. అవగాహన చేసుకోగలిగితే లింక్ అఖండ మండలాకారం అని చేత ఆ ఎక్స్పెరిమెంట్స్ కూడా ఇక్కడ జరుగుతాయి. చాలా తమాషా ఎలా ఉంటుంది అంటే, నాకు ఆశ్చర్యం ఎక్కడ ఇస్తుంది అంటే, లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకుని డాక్టర్లను మారుస్తారు కదా. ఈ డాక్టర్ మంచివాడేమో, ఆ డాక్టర్, ఊళ్ళు కూడా మారుస్తారు. కొంచెం డబ్బు మీకు ఎక్కువ ఉంటే దేశాలు కూడా మారుస్తారు, అమెరికాలో జరుగుతుంది. కానీ ఆధ్యాత్మిక జగత్తులో అక్కడికి వెళ్ళి చూస్తే పాపం మీకు ఏదైనా ఫలితాలు వస్తుంది, ఇక్కడ ఫలితం రాదా? అంత జ్ఞానోదయం అయిపోయింది అనమాట మీకు, అన్ని చోట్ల భగవంతుడే కనిపిస్తున్నాడు మీకు. ఏమన్నా నాకు అర్థం కాదు అసలు ఆలోచన విధానంలో, అది సవ్యమైనటువంటి ఆలోచన కాదు. మీరు ఎలాగైతే భౌతిక జీవితంలో రకరకాలైనటువంటి వాటిని చూస్తారు. దత్తపురాణంలో చెప్తాడు గురుగీతలో, గురువుల్ని కూడా మీరు అలాగే మార్చుకోండి. మధు రకరకాల మధు, అదేంటే మధుమక్కి అంటే తేనెటీగ, ఎలాగైతే అనేక పుష్పాల నుంచి తేనె తీసుకొస్తుందో పుష్పం పుష్పాంతరం వరజేది, అలాగే రకరకాల గురువులు రకరకాల ప్రయోగాలు ఉంటాయి. ఆ ప్రయోగాలు మీరు వెళ్ళి చూసుకోవాలి తప్ప, అది చేస్తావా? ఆ గురువు ఇక్కడ పనిచేయడా, ఈ గురువు కంటే ఆ గురువు గొప్ప, ఈ డాక్టర్ కంటే ఆ డాక్టర్ గొప్ప అని అంటాం లేదు కదా. గొప్ప తక్కువ కాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట క్లిక్ అవుతుంది ఒక్కొక్కటి. ఆ మానసిక స్థితి ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే, 27 చెట్లు అవి వచ్చాక దాన్ని ఉపయోగించుకోకపోతే మీరు, నేనేం చేయలేము. మీకు ఆ తపన ఉండే దాన్ని ఉపయోగించుకునేటటువంటి దానికి రావాలి. కానీ మా గాయత్రి మంత్రం అంతా చేస్తుంది, ఖచ్చితంగా గాయత్రి మంత్రం అంతా చేస్తుంది. కానీ ఆ మాట అనేటప్పుడు నువ్వు ఉద్యోగానికి రిజైన్ చేసే, నువ్వు అన్ని పనులు రిజైన్ చేసి చెట్టు కింద కూర్చో, నా గాయత్రి మంత్రం నా దగ్గరికి తిండి తీసుకొస్తుంది అని నీకు నమ్మకం ఉండి కూర్చున్న గలిగే దమ్ముంటే ఆ మాట, లేకపోతే నువ్వు కష్టపడాల్సిందే. పని ఎగ్గొట్టడానికి ఆ మాటలు వాడద్దు. ఓపిక లేక, వెళ్ళాలని లేక, చాలా చోట్ల ఆ మాట అంటాం మనం, ఆ మాట అనొద్దు. వెళ్ళాలా, పుష్పం పుష్పాంతరం. నేను వెళ్ళలే ఎంతమందో గురువుల దగ్గరికి. ఇప్పుడు మీరు ఆ పుస్తకం ఇస్తే తాజుద్దీన్ బాబా గురించి నేను చదివి ఉంటే కదా నాకు ఆ లింక్ తెలిసేది. నాకు చదవాల్సిన అవసరం ఏముంది? చదవాలా, చదివి ఆచరణలో పెట్టాలి. అనేక కుటుంబాలు ముక్క ముక్కలు అయిపోతున్నప్పుడు కేవలం తులసి ప్రదక్షిణతో ఆ కుటుంబాలు సర్దుకున్నాయి. వాళ్ళు చేసినా వాళ్ళ బదులు నేను చేసినా. ఇంచేత ఒక గురువు ఏదైనా ఒక మాట అనేస్తే అనేసినంత మాత్రాన ఏం జరిగిపోదు. వాడైనా చేయాలి ఆ పని, లేకపోతే గురువు అయినా చేయాలి. ఇంచేత ఆ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి. గురువు ఒక మాట అన్నాడు అంటే కేవలం మాట అంటాం వల్లే జరిగిపోతుంది అంటే మీరన్నా జరిగిపోవాలి, అది జరగదుగా. అంటే ఏంటి, ఆ మాట అన్న తర్వాత ఎంతో కొంత శక్తి అటు వెళ్తోంది. ఆ శక్తి చెట్లతో మెనీ టైమ్స్ మ్యానిఫోల్డ్ అవుతుంది. యాంటీనా లా పనిచేస్తాయి చెట్లు, సూపర్ యాంటీనా లాగా. తెలియాలి ఏంటంటే, అదంతా సైన్స్. ఇంకా కృష్ణ గారు చెప్పాలి, థియరీ అయితే నాకు తెలుసు కానీ ఆ సైన్స్ నాకు తెలీదు. కానీ ఆయన ఇక్కడ చెప్తే ఆ సైన్స్ నేను నేర్చుకుంటా. ఆ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ జరుగుతోంది. కానీ ఆ ఎక్స్పెరిమెంట్ అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి విషయాలు అర్థం చేసుకోండి. ఈనాడు ఉన్నటువంటి పండుగలు, ఈనాడు ఉన్నటువంటి మతాలు, ఈనాడు ఉన్నటువంటి ధర్మాలు తమ జీవితాన్ని కోల్పోయాయి. లేవు అవి, ఆ మతంలో లైఫ్ లేదు. హిందూయిజంలో లైఫ్ లేదు, క్రిస్టియానిటీలో లైఫ్ లేదు, ఏ ఇజంలోనూ లైఫ్ లేదు. కేవలము వాటి శవాలు మాత్రమే ఆ పూర్వజన్మ వాసనలు అంటానే ఆ ఊపుతో వెళ్తున్నాయి. కొంచెం ఫిజిక్స్ అది చదివిన వాళ్ళకి తెలుస్తుంది, బ్రేక్ వేసేసిన, ఇగ్నిషన్ ఆఫ్ చేసేసిన కొంతవైపు వెళ్తుంది ఆ ఊపుతో. అలా ఉన్నాయి ఈ మతాలు. ఖచ్చితంగా ఈ మతాలు కూలిపోయాయి, వాటిలో ప్రాణం లేదు. ఇక్కడ మనము ప్రయోగము చేస్తున్నటువంటి మతము గురువులు మానవ జాతికి అందించినటువంటి మతానికి పరిపూర్ణమైనటువంటి రూపకల్పన ఇక్కడే ఉన్నది. నేను పెట్టాను కనుక కాదు, ఎక్కడా లేదు కనుక నేను పెట్టాను. రెండింటి మాటలకి మీకు తేడా అర్థం కాలేదేమో. చాలాసార్లు నేనేం ప్రయత్నం చేశాను అంటే ఏదో ఒక సంస్థలోకి వెళ్ళి అక్కడ పనిచేసుకుందాం హాయిగా. ఈ చెప్పేది ఏదో అక్కడ చెప్పుకోవచ్చు కదా. బిల్డింగ్స్ కట్టుకోక్కర్లేదు, లైబ్రరీ వెతుక్కోక్కర్లేదు, మనుషుల్ని వెతుక్కోక్కర్లేదు. కానీ ఏ ఆర్గనైజేషన్లోకి వెళ్ళినా పిల్లలు నాకు ప్రాణం కనిపించలేదు. కొత్త ఆర్గనైజేషన్స్లో కూడా గురువులు ఏం చెప్పారు అన్న దానికి తగినట్టు రూపకల్పన ఉండాలి కదా, సింబాలిజం. వాళ్ళు చెప్పిన దానికి, ఇప్పుడు నేను చెప్పాను కదా ధ్వజస్తంభాన్ని మార్చేసి, పంచదత్తావతారాల ధ్వజస్తంభం అది, దత్త పంచావతారాల దేవాలయం కాదు. అంటే మీకు ధ్వజస్తంభానికి దేవాలయానికి ముందు తేడా తెలియదు. అంటే క్రిటిసిజం కోసం, వెక్కిరించడం కోసం ఏదో కూర్చు మీకేమీ రాదర్రా అంటానికి నేను చెప్పలేదు. మీరు ఎంత జ్ఞానము పొందవచ్చో, ఎలా వేస్ట్ చేసేసుకుంటున్నారో అన్న దాని గురించి ఇదంతా చెప్పుకొస్తున్నాను నేను. ఆటోబయోగ్రఫీ కాదు, బయోగ్రఫీ కాదు, గురువుల గురించి నేనేం చెప్పట్లేదు. ఇంత జ్ఞానము పొందటానికి తగిన అవకాశం ఉంచుకుని మీరు రోజులు గడిపేసుకుంటున్నారు. జత పంచదత్తావతార ధ్వజస్తంభము ఎలా ఉపయోగించుకోవాలి మనం, ఎక్కడికి వెళ్తుంది, ఒక దత్తావతారం ఎంత పనిచేసిందో మీకు ఐడియా ఉంది కదా. సిద్ధి సాయి చేసిన పని, మాణిక్య మహాప్రభువు చేసినటువంటి పని, శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి స్వామి అక్కల్కోట్ మహారాజ్ వాళ్ళందరి కంబైన్డ్ వర్క్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. వాళ్ళ కోసమే, వాళ్ళు చెప్పిందే, ఇదంతా వాళ్ళ బాధే. కానీ జ్ఞానము, నాలెడ్జ్, భజనలు కాదు. నువ్వు గొప్పవాడివి, నాకు అమ్మాయికి పెళ్లి చేసి, నువ్వు గొప్పవాడివి, నా రోగం తగ్గించే, అవి ఆటోమేటిక్గా జరుగుతాయి. దాన్ని నువ్వు అడగక్కర్లే. ఓ మెడికల్ కాలేజీ పెడితే ఆటోమేటిక్గా అక్కడ హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్ ఉంటే రోగగ్రస్తులు వస్తే వాళ్ళకి రోగం తగ్గుతూ ఉంటుంది. కానీ మెడికల్ కాలేజీలో పెట్టిన హాస్పిటల్ రోగ నివారణే కాదు, డాక్టర్లకి ట్రైనింగ్కి. ఆ తేడా అర్థం అవ్వాలి మీకు. ఇక్కడ ఉండేటటువంటి కోరికలు తీరటానికి, మిగతా చోట్ల కోరికలు తీరటానికి ఆ తేడా ఉంటుంది. ఏంటో తేడా అర్థమైందా మీకు? అర్థమైందా తేడా ఏంటో? ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ రోగులకు ఉన్నటువంటి హాస్పిటల్ కాదు. డాక్టర్ని తయారు చేయటానికి ఓ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉండాలి, ఓ హాస్పిటల్ ఉండాలి, అందుకు పెట్టారు. ఉంది కనుక ఎలాగో పేషెంట్స్ వస్తూ ఉంటారు, పేషెంట్స్ నయం అవుతూ ఉంటారు. అది ఇంపార్టెంట్ కాదు. న్యాచురల్లీ రీసెర్చ్ వింగ్ ఉంటుంది, స్పెషలిస్ట్స్ ఉంటారు. కనుక రాబోయేటటువంటి రోజులలో ఇక్కడ జరిగినటువంటి చమత్కారాలు ఇంకా ఎక్కడ జరగవు. కానీ దేనికైనా కూడా పెట్టుబడి ఉండాలి. సమయము ముందు పెట్టుబడి ఉండాలి, జనము పెట్టుబడి ఉండాలి. డబ్బు కాదు, డబ్బు మనుషులు లేదే నువ్వు పాలరాతితో బిల్డింగ్స్ కట్టేస్తే ఎవడు ఉంటాడు ఇక్కడ? మనుషులు రాకపోతే, మనుషులుంటే ఓ చెట్టు కింద పాఠాలు చెప్పుకోవచ్చు. చెట్టు అక్కర్లేదు, చల్లబడిపోయిన తర్వాత ఆ ఇసుకలో కూర్చొని పాఠాలు చెప్పుకోవచ్చు. బిల్డింగ్స్ అక్కర్లేదు, మనుషులు కావాలి. నేర్చుకునేటటువంటి మానసిక స్థితి ఉన్నటువంటి మనుషులు కావాలి. ఇప్పుడు అంటుకుంటూ ఉన్న మంటల గురించి అవగాహన ఉండాలి. ఆ టైం ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా కాలుష్మి లోకక్షయకుల్పు. తర్వాత ఎప్పుడో ఇది నేర్చుకుంటాము, ఖచ్చితంగా నేర్చుకోండి. కానీ ఆ తర్వాత అనేక మంది నేర్చుకునే వాళ్ళల్లో ఒకళ్ళుగా నేర్చుకుంటారు, పయనీర్స్గా నేర్చుకోరు. తేడా అది. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అన్నమాట. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. ఏంటో ప్లస్ పాయింట్ అంటే అస్సలు సిలబస్ ఏమీ పూర్తవదు కానీ డిగ్రీలు వచ్చేస్తాయి. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి అదృష్టం. ఇంకోటి ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి వాళ్ళు ఏం రాసినా పాస్ అయిపోతారు. మీకు తెలియదు ఏమో, ఎంఎస్సీలు చాలా మందికి రహస్యాలు తెలియవు. ఎంఎస్సీ ఫస్ట్ బ్యాచ్ ఎక్కడైనా స్టార్ట్ అయి ఉంటే ఏదైనా సిలబస్ మీరు అక్కడ చేరిపోయినాయి. ఒకటి, గ్యారంటీగా సిలబస్ పూర్తవదు. ఇంకంటే ఫస్ట్ బ్యాచ్ అది చెప్పే వాళ్ళకి తెలియదు ఇది. రెండవది, మీరు ఏమి రాసినా కూడా మార్కులు పడిపోతాయి. కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా గ్రిప్పులు. అది మీకు వచ్చేటటువంటి, నేను మీకు చూపించేటటువంటి లంచం. లంచం లేదా మీరు చేయరుగా. అంచేత ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్గా జ్ఞానము సంపాదించేటటువంటి వ్యక్తులుగా, ఏ జ్ఞానం సంపాదించుకోవాలో మీరు చాలా స్పష్టంగా అవగాహనించుకోండి. మీరు 5 ఏళ్ల పాటు ఈ విద్య నేర్చుకున్న తర్వాత మీకు చావు రాకూడదు. చచ్చిపోతున్న వాళ్ళని మీరు బతికించగలగాలి. గలరు, కానీ బతుకుతారా బతకరా అసలు మీరుంటారా ఉండరా అని మీ ఇష్టం. ఉండాలనిపిస్తే కదా ఉండటం. అదంతా తెలిసాక ఇక్కడ ఉండాలనిపిస్తుందో అనిపించదో మరి, అదొక పెద్ద ప్రాబ్లమ్. అప్పుడు ఇంకో ప్రెషర్ వర్క్ చేస్తుంది, గురువుల ప్రెషర్ పారిపోకుండా. అది వేరే విషయం. కానీ సమృత్యుం తరతి, మృత్యు అనేది ఉండదు. రెండోది ఏం చెప్పాను, తక్షణం. మీరు అనేక సార్లు మన ఆశ్రమంలో మనం అనుకోగానే తక్షణం జరిగిపోతుంటాయి. విగ్రహ ప్రతిష్టాపన అయినా కావచ్చు, ఈ పంచదత్తావతారాలదైనా కావచ్చు. నేను ఏం చెప్పానంటే, ఆ రోజు ఏమమ్మా రేపే కదా పూర్ణమి, ఒక కాగితం మీద రాద్దాం నిత్యదత్తావతారం అని, పంచాయతనం అని ఒక కాగితం ముక్క మీద రాసి ఎంతకంటే ఏం చేయగలం అనుకున్నాను నేను. కానీ అంతా అయిపోయింది ఒక రోజులో. అనుకున్నది తక్షణమే జరుగుతుంది. ఇక్కడ జరుగుతుంది, ఇళ్లల్లో జరగదు. ఎందుకు జరగదు అంటే ఇళ్లల్లో ఈ వాతావరణం ఉండదు. ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ థియేటర్లో చేయాలి, కానీ మీరు ఇక్కడ చేయండి అంటే అంటే ఇళ్లల్లో మాత్రం ఈ కోర్సు నేను చెప్పగలనని, మీరు నేర్చుకోగలరని మాత్రం ఆశించకండి, అసంభవం. ఈ కోర్సు ఇళ్లల్లో నేర్పలేము. ప్లస్ ఇంకో ఆశ్రమంలో ఎక్కడైనా చేయాలని నేను చాలా ట్రై చేశాను. అసలు దార్జిలింగ్ వెళ్ళటానిలో ఉద్దేశం, ఇదివరకు జన్మలతో రామకృష్ణ పరమహంసతో ఉన్నటువంటి సంబంధాన్ని పునరుద్ధరించుకుని, ఆయన మంచివాడు పాపం, ఇంచంటే ఆయనకు ఒక మంచి అసిస్టెంట్ దొరికాడు మథురాబాబు. ఆయన ఏమంటారు చేసేవాడు, అసలు వన్ ఆఫ్ ది రీజన్స్ అక్కడికి వెళ్ళటానికి కారణం ఏంటి అంటే, ఇంకో చోట ఎక్కడైనా ఏదైనా ఈ ఆపరేషన్ థియేటర్ దొరుకుతుందేమో హిమాలయాల్లో అంటే బంతిని ఫుట్బాల్ పెట్టి కిక్క కొట్టినట్టు కిక్క ఒక్క కిక్క కొడితే వచ్చి వేటపాలలో పడ్డాను నేను. గురువులు విద్య ఎక్కడ పడితే అక్కడ నేర్చుకోలేమమ్మా, దానికి తగిన వాతావరణం ఇక్కడ ఉంది. వాతావరణం ఉంది ఓకే, గనులు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ తవ్వుకుంటే మీకు మెటల్ వస్తుంది, అంతవరకు బాగానే ఉంది. కానీ అక్కడికి వెళ్ళి ఉంటే రాదు, ఉన్నాక తవ్వాలా, తవ్వాక మళ్ళా నానా గందరగోళం మీరు చేసుకోవాలి. అదంతా ఇక్కడ ఒక సంవత్సరం పాటు చేయాల్సి వస్తుంది అని నేను మొన్న పూర్ణిమ నాడు చెప్పాను. యాజ్ యూజువల్ శ్రీరామ్ శర్మ ఆచార్య బ్రాండ్ డేట్ మారిపోయింది, ఈ శ్రావణ పూర్ణికే అయిపోవచ్చు. అవ్వలేదు అది మన తప్పు అవుతుంది, కానీ గురువుల తప్పు అవ్వదు. మనం చేత కాకపోతే గురువులు ఏం చేస్తాయి? నేను ట్రై చేసామండి, ఏం చేస్తాం? గురువులు ఆ డేట్కి అయిపోతుంది అన్నాక నువ్వు ట్రై చేస్తే అవ్వకుండా ఉండదు. అవ్వలేదు అంటే అర్థం ఏంటంటే నువ్వు ట్రై చేయలేదని అర్థం. అసలు ఆ లాజిక్ మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా మా ప్రయత్నం లోపలే లేదా అనబాకండి, చాలా కష్టపడాలి. అర్జునుడు కూడా మహాభారత యుద్ధం చేయడానికి చాలా కష్టపడ్డాడు, కృష్ణుడు పక్కడ ఉన్నాడు అంటే నిమిషాల మీద అయిపోలేదు. అంచేత నేను చేస్తున్నటువంటి మొదటి మార్పు ఏంటి అంటే, ఈ బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా, మీరు చేయవలసినటువంటి బాధ్యత, ఈ ఆశ్రమానికి ఇచ్చేటటువంటి రూపకల్పన అదంతా మీరు అవగాహన చేసుకోవాలి. మీరు ఎప్పుడో వచ్చి మాస్టర్ లెక్చర్ విని వెళ్ళిపోతామంటే కుదరదు, ఇక్కడ ఉన్న వాళ్ళతో మీరు భేటీ వేసుకోవాలి. ఏం చెప్పాను నేను వాళ్ళకి, ఇచ్చేంటి ఇక్కడ వచ్చినందుకు నిరంతరం ఏదో ఒకటి చెప్పడానికి నేను అంచేత ఏదో చెప్పు ఉంటాను వాళ్ళకి నిరంతరం. అది డిస్కస్ చేసుకుని అవగాహన చేసుకోండి. ఈ ఆశ్రమ నిర్మాణంలో మీ వంతు పాత్ర మీరు పోషించండి. ఎందుకు నిర్మాణం చేయాలి, ఏం నిర్మాణం చేయాలి అన్నది ఇదివరకు నేను పెట్టుకున్న మొహమాటాలు, నేను నా మీద పెట్టుకున్న ఆంక్షలు ఆల్మోస్ట్ ఎత్తేసాను. నేను వ్యక్తిగతంగా నా గురించేనా గురువుల గురించేనా ఈసారి నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను నేను. కానీ నేను మా గురువులు ఆ గురు పరంపర ఎంత గొప్పవాళ్ళమైనా మీకు లాభం లేదు. ఇంకా స్వామి ఓ మాట అనేవాడు, మైసూర్ మహారాజా వెళ్తే ఏంటిటయ్యా చూస్తే వెళ్ళాము, ఆయన మైసూర్ మహారాజా చూస్తే వెళ్ళాము, నేర్చుకుంటే లాభం. అంచేత ఆ మార్పులో మొదటి మార్పులు ఈరోజు నుంచి ఇంప్లిమెంట్ చేస్తాను నేను. ఫస్ట్ మార్పు ఏం చెప్పాను అంటే, నేను మొదట అంటే నేను చెప్పింది ఏంటో ఇదివరకు, దానికి మార్పు ఏంటో చెప్తే, ఇదివరకు నేను ఏం చెప్పాను అంటే 24 మనుషులు ఒక పర్టికులర్ గురువు గురించి సామూహికంగా చదువుకుని వచ్చి 24 క్లాసుకు వచ్చి ఉంటేనే నేను క్లాసు తీసుకుంటాను. ఆలోచిస్తున్నా ఈ 2-3 రోజులు బట్టి నేను దాని గురించి అంటే, అక్కడ నాకు ఒక లొసుగు కనిపించింది. నిజంగా సబ్జెక్ట్ నేర్చుకునే అమృతత్వ విద్య అది నేర్చుకోవటానికి ఒక వ్యక్తి కష్టపడుతూ ఉంటే నిజంగా 24 మనుషులు రాలేదు కనుక నేను వాడికి చెప్పలేదు అంటే ఖచ్చితంగా గురుద్రోహమే. వాళ్ళు చెప్పి నాకు పంపించింది ఏంటి, విద్య మనుషులకు నేర్పమని కదా. నేర్చుకుంటాను అనేవాడికి నేర్పకుండా నువ్వు ఇంకో 10 తీసుకొస్తేనే నేర్పుతాను అనేది తప్పేమో అనిపించింది నాకు. ఇంచేత కండిషన్ ఒకటే, ఏ గురువు గురించైనా మేము నేర్చుకుంటాము అంటే మీ నుంచి రెస్పాన్స్ కరెక్ట్గా ఉంటే, ఏ రోజుకి ఆ రోజు నేను చెప్పేసి 15 ఆ గురువు యొక్క అమృతత్వ విద్యను నేను మీకు నేర్పేయగలను. కానీ నేను నేర్పగలను, మీరు నేర్చుకోగలరా లేదా నాకు తెలీదు, అంచేత అది చూసుకోండి మీరు. నేను నేర్పేయగలను 15 ఎందుకు ఎక్కువ చెప్పుకుంటున్నాను అంటే, నేను సైంటిస్ట్ని కనుక నాకు కొంచెం అపనమ్మకం మనుషుల మీద, లేకపోతే యాక్చువల్గా 3 చాలు ఈ విద్య నేర్చుకోవటానికి. కానీ 22 బట్టి నాతో ఉన్నా కూడా చాలామందికి పుస్తకాలు చదివే అలవాటు లేక చదవలేదు. మీరు అవంతా చదివేసి ఉండి ఉంటే ఈ మూడు రోజుల్లోనే చెప్పవచ్చు మీకు అమృతత్వ విద్య గురించి. ప్రాక్టీస్ మాత్రం చేసుకోవాలి, చెప్పటం పెద్ద కష్టం కాదు, చేసేసుకుంటే అయిపోతుంది. అంచేత మీకు అంతా నేను చెప్తుంది అర్థమవుతుంది కదా, గురువుల యొక్క తపన ఎలా ఉంది అంటే నేర్చుకునేవాడు ఉంటే నువ్వు ఇప్పుడే చెప్పే, నైన్ రెడీయే చెప్పడానికి, మీరు నేర్చుకోవాలి కదా. ఇవాళ చాలా బాగుంటుంది, ఇంటికి వెళ్ళగానే ఎవడో ఏదో తిడతాడు, టైం లేదా, మీకు బుద్ధి లేదా, ఓ ఆదివారం సెలవు వస్తే మీరు అక్కడ పోయి కూర్చుంటారా? ఆయ్ మా తమిళకి మాకు ఈ గొడవ అంతా ఎందుకే బాబు, వీఆర్ హ్యాపీ వేర్ వీఆర్, బీ హ్యాపీ వేర్ యు ఆర్, డోంట్ మేక్ మీ అన్హ్యాపీ. నా జోలికి వచ్చి నన్ను అన్హ్యాపీ చేయొద్దంటున్నాను తప్ప మీ హ్యాపీనెస్ పాడు చేసుకోండి అని నేను అంటలే. నన్ను ఆ విశ్వవిద్యాలయంలోకి మీరు లాగలేరు, ఇంతవరకు మీరు లాగారని అనుకుంటున్నారు, నేను ఇష్టపడి మీతో ఉన్నాను, కానీ ఇప్పుడు నా వెరీ బిజీ మ్యాన్, మీరెవరూ క్లాసు వినకపోయినా నేను క్లాసులు చెప్పుకుంటున్న సంగతి మీరు గమనించి ఉంటారు. పెట్టుకున్నాడు, ఇంకా నయం మతిభ్రమించలేదు అని జాలి చూపిస్తారు. నేను ఆ శరీరధారులకి ఏమి పాఠాలు చెప్తున్నానో అది కూడా నేను నేర్చుకోగలము అనే దమ్ము మీరు తెచ్చుకొని నేర్చుకుంటారు, మీ ఇష్టం అది. కానీ ఆ క్లాసులకి రానివ్వను, ఆ శరీరధారులకి చెప్పేటటువంటి క్లాసులు ఆ లెవెల్ ఆ టైప్ వేరు. కానీ ఒకటి మాత్రం నా అనుభవంతో చెప్తున్నాను, వాళ్ళకి చెప్పడం కంటే మనుషులకి చెప్పడం తేలిక. ఎప్పుడు మనిషి ఆ విధంగా ఎప్పుడు గొప్పవాడే, అందుకే దేవానాం దేవతలు కూడా ఏడుస్తారట మానవ శరీరం అందుకని అనిపిస్తుంది ఇప్పుడు నాకు. దేవతలు అయినంత మాత్రం వాళ్ళకి తొందరగా ఏం దొరకలేదు, అసలు ఎక్కదేమో అన్న అనుమానం ఈ 5-6 రోజుల ఎక్స్పీరియన్స్తో, ఎక్కించడానికి ప్రయత్నించడమే తప్ప. ఇంచేత ఆ కండిషన్ ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా నేనేం చేయాలనుకుంటున్నాను. మీరు ఏ గురువు గురించి అయినా మేము ఆ గురువు రాసిన పుస్తకాలు పూర్తిగా అవగాహన చేసుకోవటానికి మేము పూర్తిగా కష్టపడతాము. కష్టపడండి, కష్టపడ్డాక మీరు రండి నా దగ్గరికి, ఒక నెల 2 నెలలో 15 రోజుల్లో 3 రోజుల తర్వాత మేము ఇంత కష్టపడ్డాం, ఇంత నేర్చుకున్నాం, ఇంత చదివాము, మాకు ఇంత అర్థమైంది, తర్వాత క్లాస్ కావాల్సింది నేను చెప్పి పంపిస్తూ ఉంటాను, నో టైం టేబుల్. అమ్మయ్యా ఎంతమంది మిట్టూరు కూర్చారు, కానీ ఆ కాన్సెప్ట్ మాత్రం ఆపటం లేదు. నేను 24 కలిసి క్లాస్ రూమ్స్ వేసి చేసేది ఆపటం లేదు, క్లాస్ రూమ్స్ వేసేయమన్నాను. ఐడియా 6 క్లాస్ రూమ్స్, దానికి కనీసం మార్కింగ్ అయిపోతే ఆ కాన్సెప్టే ఆపలేదు నేను. కానీ ఈ కాన్సెప్ట్ మీకు ఇంకా విన్నారు, ఒకసారి కాకువాయలు ఇచ్చేద్దాం అనుకున్నాను, ఏది క్లిక్ కాలేదు. మనుషులు చెప్పాం కదా అది కష్టం, అది సప్తఋషి ఆశ్రమం పేరుతో గుంటూరులో చేద్దాం అనుకున్నాను, సూపర్ సక్సెస్ అయిపోయి అసలు అందరూ నేర్చేసుకున్నాక అక్కడ చెప్పాల్సిన వాళ్ళు ఎవరు నాకు కనిపించలే. అసలు ఇంచేతడు వదిలేయాల్సి వచ్చింది. నేను ఇక్కడ నేను ఉంటాను అని మాత్రం అపోహ పడకండి, మీరు ఇది మీరు చేయకపోతే నేను ఇంకో చూడబోతా. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీ తీవ్రతను ఆచరణలో చూపించండి. మీరు కబుర్లలో కాదు, అమ్మో మీరు ఉండకపోతే ఎట్ట మాస్టరు, మీ మీద ఎంత ప్రేమ మాస్టరు, అసలు మనం తిట్టుకోండి. మీరు రోజు సహస్రనామ స్తోత్రాలలాగా 100 తిట్లు తిట్టేసి వెళ్ళిపోతూ ఉండే, నాకేమీ అభ్యంతరం లేదు. క్లాసుల్లో మాత్రము పాఠాలు సీరియస్గా తెచ్చుకోండి. ఎందుకని చెప్తున్నా అంటే బెదిరించడానికి చెప్తున్నా, యు ఆర్ వేస్టింగ్ మై టైం అని చెప్తున్నాను. నేను నా టైం వేస్ట్ అయిపోతే ఎట్ట, ఎవరూ లేరు నేర్చుకోవటానికి, అది నాది కాదు. నేను చెప్పేటటువంటి విద్య ఎక్కడ నేర్పించాలో, ఎవరి ద్వారా నేర్చుకోవాలో అనేది ఇద్దరి మీద ఆధారపడింది. ఒకటేమో గురువుల యొక్క అనుగ్రహం, గురువుల యొక్క అనుగ్రహం లేకుండా మీరు నేను ఏమీ చేయలేము. మన అదృష్టం బాగుండి ఇప్పుడు గురువుల యొక్క అనుగ్రహం తుఫాన్ లాగా కురుస్తుంది, మనము ఇమ్యూన్ అయిపోయాం కనుక మనకు అర్థం కావటం లేదు. కానీ గురువుల యొక్క అనుగ్రహ వర్షం కురవటం లేదు, తుఫాన్లే. రెండిట్లో ఒకటికి కంట్రోల్ లేదు, రెండోది ఏంటంటే మనిషి యొక్క ప్రతిస్పందన. మనిషి దానికి ప్రతిస్పందించాలి. ప్రతిస్పందించకపోతే ఆ కృపావర్షం ఎందుకు పనికిరాదు? ఇది మనసులో ఉంచుకుని స్వస్తి ప్రజాభ్యాసం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి రండి. రాగానే అరవిందో మీద క్లాస్ ఉంటుంది. ఆంక్షలేం పెట్టడం లేదని చెప్పాను కదా నేను, ఎవరైనా వినొచ్చు ఆ క్లాస్ మొదటి క్లాస్ కనుక. అరవిందో క్లాస్ అయిపోగానే ఇంకొక క్లాస్ ఇంకో గురువుది కూడా నేను చెప్తాను. నేను అడిగితే అరవిందో వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారు. కానీ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నేను మీకు హోంవర్క్ ఇస్తాను. ఆ హోంవర్క్ ఎప్పుడు పూర్తి చేస్తే మీరు వచ్చేయచ్చు, కానీ కలిసి రండి. ఇంకో ఆల్టర్నేటివ్ కూడా నేను చెప్పాను నేను వీళ్ళకి, వెబ్సైట్ క్లాసెస్ వెబ్ కెమెరాతో. ఒకవేళ మీరు రాలేవండి, మీరు సిలబస్ పూర్తి చేసేసాం అనుకుంటే ఒక కంప్యూటర్ సెంటర్లోనో లేకపోతే మీ కెమెరాలోనో వెబ్ కెమెరా పెట్టేసుకోండి, చెప్పేస్తాను నేను. అంటే నా తొందర అర్థమవుతుంది కదా. ఇంకో గురువు యొక్క క్లాస్ కూడా తీసుకుంటాను. ప్రిపేర్ అయ్యి వచ్చి ఎవరైనా ఉండి ఉంటే అనుకున్నది జరగాలి అనేటటువంటి విద్య నేర్పుతారు వాళ్ళు అన్నారు. ఆ విద్యని మనము మూడు పూట్ల ప్రాక్టీస్ చేస్తున్నాం ఇక్కడ. ప్రార్థన, ప్రతిస్పందన, ఐదు దీక్షలుగా. అందరూ సుఖంగా ఉండాలి, న్యాయమైన పరిపాలన ఉండాలి, భూమి ఫలవంతంగా సారవంతంగా ఉండాలి, సకాలంలో వర్షాలు కురవాలి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఉండాలి, అంటల్లోనే పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్ళవ్వాలి అన్నది ఇంక్లూడెడ్ ఆటోమేటికల్లీ అందులో. అంచేత ఆ మాట అంటలేదు. వాళ్ళ పిల్లలు సుఖంగా పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలి అంటల్లో అర్థం ఏంటంటే మనవలు ఉండాలి అనే దాంట్లో ఆ మాట వచ్చేసింది అక్కడ. వీళ్ళందరూ కూడా డబ్బుతో ధనధాన్యాలతో సుఖంగా ఉండాలి అని గురువుల యొక్క అక్షర కల్పనకి పృథ్వీ రూపకల్పనగా ఈ సాధన వల్ల మారుతుంది అని మొదలెట్టేసాం మనం. అంటే గురువుల యొక్క ప్రణాళికలో మీ మాటలు శక్తివంతమైనటువంటి మాత్రలుగా, గుళికలుగా, ఫలాన్ని తక్షణము ఆపాదించేటటువంటి శక్తిగా ఈ సాధన వల్ల మారుతుంది. ఇందులోనే ఐదు మహావిజ్ఞానాలు ఉన్నాయి. దాన్నే పంచకోశ అనావరణ అని కూడా ఋషులు చెప్తూ ఉంటారు. అది కూడా ఈ సాధనలోనే ఇంక్లూడ్ అయిపోయింది. ఈ ఐదు కోశాలలో మొదటిది ఏంటంటే అసత్తు నుంచి సత్తును చూడగలగటం ఒక ఆవరణ పోతుంది, చీకటి నుంచి వెలుతురును చూడటం రెండో ఆవరణ పోతుంది, మృత్యువుని దాటితే మూడో ఆవరణ పోతుంది, స్వార్థం పోతే నాలుగో ఆవరణ పోతుంది. వ్యవస్థగా జీవించడం, మన వ్యవస్థ కాదు, భగవంతుడు ఏ వ్యవస్థని శాసించి ఈ సంపూర్ణ సృష్టిని ఏర్పరిచాడో ఆ వ్యవస్థ, ఇది ఐదు దీక్షలు. ఇంచేత మీరు చేసింది చాలా చిన్న పని మాత్రం కాదు. కానీ ఒక పెద్ద మెషిన్ ఆన్ చేయాలంటే ఒక స్విచ్ వేస్తే చాలు, మొత్తం ఊరికి కరెంట్ వచ్చేస్తుంది కదా పవర్ హౌస్లో. అంచేత మీరు పొద్దున్న 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ఈ స్విచ్లు వేస్తూ ఉంటే ఈ ఐదు దీక్షలు అంటే పంచకోశ జాగరణ, వాక్శక్తి ద్వారా పృథ్వీపై స్వర్గావతరణ అంటే సుఖముగా సస్యశ్యామలమైన దేశంలో న్యాయవంతమైనటువంటి రాజు పరిపాలనలో పుత్ర పౌత్రాదులతో సుఖంగా జీవించగలగటము. అంతకంటే మీకు తీరని కోరిక, మీరు కోరే కోరికలు ఏమైనా ఉన్నాయా? ఇంచేత ఇంకా డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి దానికి అర్థం లేదు. ఇంచంటే సుఖంగా బతకగలిగే డబ్బు ఉంటే ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా ఒకటే. ఇంచేత అవగాహన అర్థం చేసుకోండి. ఇది మీళ్ళల్లో కూడా అదే టైంకి చేసుకోవచ్చు, అదే మాటలు వాడుకుంటూ కళ్ళు మూసుకుంటుంది. అయిపోయింది, భోజనం పెట్టేస్తున్నారా, ఆ వేషాలు వేస్తే రిజల్ట్స్ రావు. చేత ఓ 15 నిమిషాలు మీరు స్పష్టంగా అది అవగాహన చేసుకుని ఎందుకు చేస్తున్నాం స్వస్తి ప్రజాభ్య అన్నది అలా చేసుకోండి. ఇప్పుడు హెడ్డింగ్ అక్కడ పెట్టింది ఏంటంటే మన ప్రణాళిక గురువుల ప్రణాళిక కోరిక. దీనికి అనేక సార్లు నేను రూపకల్పన చేయడానికి ప్రయత్నం చేశాను, ఫెయిల్యూర్ ఏమలే. మీరేం ఫెయిల్యూర్ అనుకోకండి. ఇంచేంటి, ఓ సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేశాక వాడు చేసిన ప్రతి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అవుతుందనే అపోహలో మీరున్నారా? సక్సెస్ఫుల్ అయిన ఒకే ఎక్స్పెరిమెంట్ ఉంటుంది వాడి జీవితంలో, అదే వాడి థియరీ. అంటే జీవితంలో వాడు మిగతా చేసిన ఎక్స్పెరిమెంట్స్ అంతా ఏంటి, ఫెయిల్యూర్స్ కావు. ఆ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్కి పునాదులు. అంచేత మీకు పేరుకి సైన్స్ జరుగుతున్నాము, సైంటిఫిక్ యుగంలో ఉన్నాము అంటున్నారే కానీ మీరు సైంటిఫిక్ థింకింగ్ కాదు. అంచేత నేను ఇన్ని ప్రణాళికలు చాలాసార్లు వేశాను అవ్వలేదు అది కాదు. అసలు ఆ ప్రణాళికలలో నేను చాలా వ్యక్తిగతంగా నేర్చుకున్నాను. ఏ స్థలంలో ఆశ్రమంలో పెట్టబడ్డాయో ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి దేవతా శక్తులు చాలా చాలా నేర్చుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు రెండు రకాలుగా లాభం పొందారు. ఒకటి, ఇదివరకు గురువులకి వాళ్ళు ఏ విధంగా అయినా రుణపడి ఉండి ఉంటే గురువులు వాళ్ళ ద్వారా ఆ రుణాన్ని తీర్చేసుకున్నారు. అంచేత గురువులకి వాళ్ళకి రుణం పోయింది. ఆ విధంగా ఎవరు ఎక్కువ లాభంలో ఉన్నారు అన్నది నాకు తెలీదు. సాధారణంగా ఏమనుకుంటాం అంటే అదొకటి రుణం పోతే పోయింది అనుకుంటాం. కానీ గురువులతో రుణం పోతే పోయితే బాగుంటుంది అని నేను అనుకోను. కానీ జరిగింది అది ఏదో జన్మలలో. చాలా జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయాలు చాలా వినండి. ఓడరేవు ఇక్కడ ఒక విశేషమైనటువంటి ప్రణాళిక ఎప్పటి నుంచో నా మనసులో ఉంది. ఎప్పటి నుంచి కాదు, దాని గురించి అప్పుడప్పుడు నేను చెప్తూనే ఉన్నాను. మీకు మీరు గమనించి ఉండారంతే. దాన్ని అక్కడ కొన్ని విశేషమైనటువంటి మార్పులు చేయటానికి ఇదివరకు కూడా నేను సూచనలు ఇచ్చాను. అంచేత ఇదేదో కొత్తగా నేను నిర్ణయించుకున్న నిర్ణయం మాత్రం కాదు. ఇది నిర్ణయం మాత్రము ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ ఈ నిర్ణయానికి బలము చేకూర్చింది డార్జిలింగ్ యాత్ర. నిర్ణయం ఉంది అది మొదటి నుంచి. ఈ నిర్ణయంలో గురువుల నుంచి రుణముక్తులు అయిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ గురువులతో రుణం కల్పించుకోవాలి అనుకుంటే నా ద్వారా, నేను ఒక్కడనే కాదు చాలామంది ఎల్ఐసి ఏజెంట్స్ ఉంటారు. మీరు ఎక్కడి నుంచి ఎల్ఐసి ఏజెన్సీ తీసుకున్నా మీకు వచ్చే లాభాలు మీకు వస్తాయి. ఫలానా ఏజెంట్ దగ్గర తీసుకుంటే ఆ ఏజెంట్కి లాభం కదా. నా దగ్గర తీసుకుంటే ఇంకో గురువు దగ్గరికి వెళ్ళి మీరు తీసుకున్నా మీ లాభాల్లో తేడా ఉండదు, కానీ నాకు లాభాల్లో తేడా ఉంటుంది. అంచేత నా ఏజెన్సీ ద్వారా మీరు తీసుకోవాలని కోరుకుంటా కదా. ఏంటి నేను కోరుకుంటున్నది, గురువులతో రుణానుబంధము మీరు పెంచుకునుట అనేది నా కోరిక. అది మీరు ఇక్కడ చేయబోయేది. ఇక్కడ మీరు ఏం చేసినా గురువులతో రుణాన్ని పెంచుతుంది. మీకు పెంచితే మీకు ఎక్కువ లాభం ఉన్నది గుర్తుంచుకోండి. ఒక కథ కూడా చెప్తాను, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనలో చాలామంది ఆ కోవకి చెందిన వాళ్ళమే నిర్మోహమాటంగా. ఆల్మోస్ట్ ఒక లక్ష మంది ఉంటే 99,999 మంది ఇప్పుడు నేను చెప్పబోయే కోవకి చెందిన వాళ్ళమే ఈనాడు గురువు దగ్గర మనం ఉన్నాము. ఆ రుణం వల్ల, ఆ రుణము గురువు దగ్గర ఒక 2-3 నెలలు ఉంటే తీరిపోతుంది. అంతకంటే ఎక్కువ రుణానుబంధాలు చాలా మందికి లేవు. ఇంకా రుణానుబంధం పెంచుకోవాలి అంటే ఏం చేయాలో దానికి ప్రణాళిక నేను చెప్పబోతున్నాను. ముందు మనం ఏం చేసి ఈ గురువుల దగ్గర రుణానుబంధం పెంచుకుందామో మనకి పాస్ట్ తెలిస్తే ఫ్యూచర్కి మంచిదేమో. అంటే నేను చెప్పింది మీకు అంతగా రుచించకపోవచ్చు చెప్తున్నది. రుచించకపోయినా అంకెలలో మార్పు ఉంటుంది తప్ప సంఘటనలో మార్పు లేదు అన్నది గుర్తుంచుకోండి. నేను చెప్పబోయే కథ మన అందరిది. నేను చెప్పబోతున్నటువంటి సంఘటన మన అందరిది. సుమారు 95,000 సంవత్సరాల కిందట ఈజిప్ట్లో ఒక విశేషమైనటువంటి సంఘటన జరిగింది. అతి సాధారణ సంఘటన. ఆ సంఘటన ప్రతి చోట జరుగుతూ ఉండేది. ఒక వృద్ధుడు, 95,000 సంవత్సరాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము కలిగినటువంటి వ్యక్తుడు. అంటే ఈనాడు అది చాలా తక్కువ స్థాయి. అంటే పెద్ద గురువు కాదనుకుంటా ఈ కాలం, కానీ ఆ కాలంలో ఆయన పెద్ద గురువు. 95,000 సంవత్సరాల కిందట ఈజిప్ట్లో జరిగిన సంఘటన నేను చెప్తున్నాను. ఉత్సాహంగా ఉంది ఆయనకి. అడవిలోంచి వెళ్తున్నాడు, అప్పుడు బిల్డింగ్స్ అవి కూడా పెద్దగా ఏం లేవు, అడవిలోంచి వెళ్తున్నాడు, దాహంగా ఉంది ఆయనకి పాపం. అప్పుడే అదే దారమట ఒక గుండ రౌడీ ఒక డెకాయిట్ వెళ్తున్నాడు, యువకుడు బలవంతుడు. వాడి నడ పక్కన ఒక తోలుతో చేసినటువంటి చెరపపు సంచిలో నీళ్లున్నాయి. ఈయన అడిగాడు మంచినీళ్ళు కావాలని. రథవా నీకు బుద్ధి లేదా, చావుకి దగ్గరగా ఉన్నావు నువ్వు, మంచినీళ్ళు అడుగుతావునని కాలుతో తాపుతున్నాడు. మూలపడ్డాడు. ఆ పట్టణంలో ఏం జరిగిందంటే, వీడి మెడ మీద భుజం మీద నీళ్ళ సంచి ఉంది కదా, ఆ నీళ్లలో ఒక చుక్కో రెండు చుక్కలు ఎగిరి ఆయన పెదవుల మీద పడ్డాయి. ఈయన నీళ్ళు ఇవ్వలే, చేసిందండి తాపుతున్నాడు. కానీ ఆ రెండు చుక్కల నీళ్లు ఆ గురువు యొక్క నోటి పెదవుల మీద పడ్డాయి. ఆ తర్వాత సంఘటనలో దానివల్లే ఆయన చనిపోయాడు, టైం వచ్చి చనిపోయాడు, ఏమైందో మనకి తెలియదు హిస్టరీ. అలహాబాద్లో మళ్ళీ కొత్త సీన్ అనమాట. ఈ తాపుతున్నటువంటి గుండా లీడర్ అనేటటువంటి ఒక ఇంగ్లీష్ మ్యాగజీన్ అలహాబాద్ నుంచి విడుదలవుతుంది, దానికి ఎడిటర్గా ఉన్నాడు. ఇందాక నేను చెప్పిన ఇద్దరు పరమ గురువులలో, అంటే మానవ జాతికి మనం నేర్పాలి చెప్పాలి అనుకునేటటువంటి పరమ గురువులలో ఒక గురువు ఆశ్రమానికి సంబంధించినటువంటి ఒక శిష్యుడు తనకి హెల్పర్స్ కోసం వెతుకుతున్నాడు. రుణానుబంధం గురించి చెప్తున్నాను నేను మీకు. గురువుల యొక్క వెతుకులాట ఎలా ఉంటుందో మీకు తెలిస్తే మీరు దాన్ని ఉపయోగించుకుంటారేమో అని. ఎవరికి పడితే వాళ్ళకి గురువులతో లింకు ఉండదు, వాడు ఎంత గొప్పవాడైనా. లింకు ఉంటేనే గురువులు ఉపయోగించుకుంటారు, లేకపోతే ఉపయోగించుకోరు. వాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి. అంచేత ఆయన వెతుక్కుంటున్నాడు. ఆ పరమ గురువు తన ప్రధాన శిష్యుడికి చెప్పాడు, ఆ ప్రధాన శిష్యుడు ఈయనకి చెప్పాడు. ఈయన పేరు కేహెచ్ అని పిలుస్తారు థియోసాఫికల్ సొసైటీలో. కుతుబ్లా కాశ్మీర్ బ్రాహ్మణ్ ఆయన. ఆయననే దుర్గా సప్తశతిలో దేవాపి అని పిలువబడ్డారు. ఇంచేత ఈ పేర్లు కొత్తగా ఉన్నాయి తప్ప వ్యక్తిత్వాలు కొత్తవి కాదు. వెతుకుతున్నాడు ఆయన. ఆయన గురువు ఏదో చెప్పేశాడు, ఆయన ప్రధాన శిష్యుడు ఏదో చెప్పాడు, ఇంకా హెల్పర్స్ కావాలిగా, పనిచేయాలండి. అప్పుడు ఈవిడు కనిపించాడు ఆయన దృష్టికి. ఎవరు? 95,000 సంవత్సరాల కిందట ఒక తాపుతంగా ఉన్నటువంటి వ్యక్తి. నోట్లో రెండు చుక్కలు నీళ్లు పడ్డాయి. రెండు పుస్తకాలు రాయించాడు ఆయన చేత. ఆ పుస్తకాలు రాయగానే సంబంధం పోయింది. తర్వాత ఆయన ఈసోటెరిక్ బుద్ధిజం, ఇంట్రొడక్షన్ టు థియాసఫీ అనే రెండు పుస్తకాలు ఆయన ద్వారా రాయించాడు. ఇంచేత గురువు యొక్క, మీరు ఏ చిన్న సహాయం చేసినా కూడా ఇంత పెద్ద పని చేయించుకోగలరు వాళ్ళు. రుణం పోయాక వదిలేస్తారు, అది వేరే విషయం. కానీ రుణం ఉన్నంత వరకు ఖచ్చితంగా మీ చేత వాళ్ళు పని చేయించుకోగలరు ఎలాగైనా. అంచేత గురువుకి రుణగ్రస్తులు అవటానికి నేను మీకు కొన్ని చిట్కాలు చెప్పబోతున్నాను. ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పానో అర్థమైంది కదా. నెగటివ్గా అయినా మీరు వాళ్ళను ఒక తాపు తంటే, బై ఛాన్స్ వాళ్ళ పెదవుల మీద రెండు చుక్కలు నీళ్లు 95,000 సంవత్సరాల కిందట పడినా, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని వాళ్ళు ఉపయోగించేసుకోగలరు. మీకు అది తెలియాలి. ఆ కర్మ సిద్ధాంతాలు అవి కూడా మనకి ఇప్పుడు తెలియటం లేదు. అందుకని ఇది ఎంత పనిగట్టుకు చెప్పాల్సి వచ్చింది. నేను ఇంకా గురువుకి ఎలా రుణపడి ఉండగలరు, మీరు ఎలా పెంచుకోగలరు అంటే, ఒకటి మీకు అర్థమైంది కదా, తాపుతన్నటం మీ ఇష్టం. కానీ మీరు తాపు తన్నప్పుడు రెండు చుక్కల నీళ్లు ఆయన ఒట్టి మీద పడతాయో పడవో అన్నది గ్యారంటీ ఉండాలా కదా. మరి ఆ గ్యారంటీ మీరు ఎలా ఇచ్చుకుంటారో మరి నాకు తెలీదు. ఇంచేత తాపు తన్నటం అన్నది ప్రాబబ్లీ అంత మనకి లాభకరమైంది కాదు. అంతే కదా. రెండోది ఏంటి అంటే, ఏదో విధంగా ఆయన పనిలో సహాయపడగలగటం, డైరెక్ట్ హెల్ప్ ఏదో విధంగా. ఉడత సహాయం చేసింది, హనుమంతుడు సహాయం చేశాడు, ఉడత సహాయాన్ని ఈనాటికి గుర్తుంచుకుంటున్నాం, హనుమంతుడు చేసిన సహాయాన్ని గుర్తుంచుకుంటున్నాం. చాలామందికి ఒక పెద్ద రోగం ఉంది, గొప్ప పని చేసిన వాడిని మెచ్చుకుంటారు, చిన్న పని చేసిన వాడిని మెచ్చుకోరు. కానీ గురువులు నువ్వు చిన్న పని చేసావా పెద్ద పని చేసావా అన్నది చూడరు, నువ్వు ఏ స్థాయిలో ఆ పని చేసావు అన్నది చూస్తారు, పర్సంటేజెస్ చూస్తారు వాళ్ళు. స్థాయి, మానసిక స్థాయి కాదు, అంటే పర్సంటేజెస్ చెప్తాను ఎలాగో. ఒక కోటీశ్వరుడు 50 లక్షల రూపాయలు విరాళం ఇచ్చాడు. ఒక అడుక్కునేవాడు 1 రూపాయి సంపాదించుకున్నాడు, ఆ రూపాయి విరాళంగా ఇచ్చేశాడు. 1 రూపాయి ఇచ్చాడు కోటీశ్వరుడు, 50 లక్షలు ఇచ్చాడు. పర్సంటేజెస్ ప్రకారం చూస్తే రూపాయి ఇచ్చినవాడు 100% ఇచ్చాడు కోటీశ్వరుడు, 50% ఇచ్చాడు అంతే కదా. కోటీశ్వరుడు కోటి ఉన్నాయి, 50 లక్షలు ఇచ్చాడు, 50% ఇచ్చాడు. గురువుల యొక్క అనుకంప కూడా 100% వస్తుందా 50% వస్తుందా, మీరు ఎంత ఇచ్చారు అన్న దాని మీద ఆధారపడదు. మీకున్న దాంట్లో ఎంత ఇచ్చారు, కరిష్యే వచనం తవా మొత్తం ఇచ్చేస్తాను అన్నవాడికి మొత్తం వచ్చేస్తుంది, పార్షల్గా ఇస్తా ఉన్న వాళ్ళకి పార్షల్గా వస్తుంది. ఈ ప్రిన్సిపల్స్ తెలియక చాలా మోసపోతూ ఉంటాం మనం. అంచేత ప్రశ్న మీరు ఎంత ఇచ్చారు అని కాదు, మీ సామర్థ్యానికి కంటే ఎక్కువ ఇచ్చేశారనుకోండి, ఫినిష్ ఆ గురువు అసలు, ఇంకా మీ నౌకరు అయిపోతాడు. అయిపోయిన ఇన్సిడెంట్స్లు ఉన్నాయి, మనం చూడము. నేను కళ్ళారా చూసిన సంఘటన చెప్తున్నాను, నేను అందులో పార్టిసిపెంట్ని ఈ సంఘటనలో, డైరెక్ట్ ఫిజికల్గా, కళ్ళారా కాదు, ఇన్వాల్వ్ అయి ఉన్నానన్నమాట భౌతికంగా. రామ్ రమాపతి బ్యాంక్ విన్నారు కదా మీరు, రామ్ రమాపతి బ్యాంక్ అని కాశీలో ఒక బ్యాంక్ ఉంది. అంటే మీకు ఏదైనా కష్టాలు అవి ఉంటే ఏంటంటే, రామనామం వడ్డీ తీసుకుంటాం, డబ్బుకి వడ్డీకి రామనామం తీసుకుంటాం. ఇప్పుడు 50 లక్షల రామనామం తీసుకున్నారు, మీ సమస్య తీరిపోయింది. తీరిపోయిన తర్వాత వడ్డీతో సహా రామనామం రిటర్న్ చేస్తారు. మొన్న టాప అదేంటి టాడ కేసులో సంజయ్ దత్ ఇరుక్కుపోతే ఇంకా ఏమీ అవ్వకపోతే అక్కడికి వెళ్ళారు, అక్కడి నుంచి బయటపడ్డాడు. ఇంచేత మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి, ఫలితాలు అనుభవించే వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. రామ్ రమాపతి బ్యాంక్ అది. నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు నేను కొంతమంది విదేశీ మిత్రులు, ఇచ్చంటే రామనామము రామ రమాపతి బ్యాంక్ అంటే మన స్వదేశీయులకు నచ్చదు, విదేశీయులే ఎక్కువ ఉండేవాళ్ళు అక్కడ, దేవరు స్వదేశీయులు కూడా, కానీ నేను వెళ్ళింది విదేశీయులతో. ఏదో చెప్తూ ఉండేవాళ్ళం, మాటలు వింటూ ఉండేవాళ్ళం, ఆయన ఏదో చేస్తూ ఉండేవాడు. అప్పుడు ఆయన ఒక మాట అనేవాడు నన్ను చూసేప్పుడు, నువ్వు చాలా పుస్తకాలు రాస్తావయ్యా అని. నేను నవ్వుకునేవాడిని, ఇచ్చంటే నాకు అసలు మాట్లాడటమే రాదు అప్పుడు. మీలో చాలామందికి అనుభవం కూడా, క్లాసులు అవి నేను తీసుకునేవాడిని కాదు, ఇంకోడెవరో తీసుకునేవాళ్ళు. 32 పుస్తకాలు రాస్తామన్నాడు ఆయన, అంటే మెలుగుని అన్నాడు 32 అయినా అని. ఓ సంఖ్య చెప్పానయ్యా నేను, 32 అంటే లలితాదేవి నామము, ఈ వ్యక్తికి తర్వాత అర్థమవుతుంది ఆ నామం పేరు ఎందుకు ఎత్తాను నేను అన్నాడు అప్పుడు. అలాంటి వ్యక్తి అన్నమాట ఆయన. పెళ్లి జరుగుతుంది వాళ్ళ కూతురుది, న్యాచురల్గా మేమందరం వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళం. పెళ్లికి ఒక రోజు ముందు ఆయన భార్య నా దగ్గర, అప్పుడు చిన్నవాడిని, ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, కొంచెం దూకుడు రక్తంను, సోకాళ్ళ నాస్తికుణ్ణి, ఈ భగవంతుడు దేవుడు దెయ్యం అది నమ్మేవాడిని కాదు. కానీ వీళ్ళు వెళ్తూ ఉంటే నేను వెళ్తూ ఉండేవాడిని ఆయన దగ్గరికి, అంతే, పెద్ద భక్తి ఏం లేదు, పని మనిషి రాలేదు, ఏడుస్తుంది ఆవిడ. పెళ్ళి ఇప్పుడు పని మనిషి రాకపోతే మీకు తెలుసు కదా బాధలు ఎలా ఉంటాయి. ఏం చేయాలి, వెళ్ళి పిలుచుకురండి అండి. వెళ్ళాం, గొల్లం తాళం పెట్టింది, ఎక్కడికి వెళ్ళింది, పక్కన వెళ్ళిందండి, వాళ్ళ వరకు ఒంట్లో బాగోలేదన్నారు, ఊరికి వెళ్ళింది, ఎప్పుడు వస్తుంది, 2-3 రోజులు, అప్పుడు పెళ్ళి అవుతుంది. పని వాళ్ళందరూ భలే తెలియనివ్వండి, కరెక్ట్ టైంకి అన్ని చేస్తూ ఉంటారు వాళ్ళు, మనకే టైం సెన్స్ తక్కువ, వాళ్ళ వీలు చూసుకుని పెట్టుకోవచ్చుగా ముహూర్తాలు, మీరేదో పురోగతున్నాడు. సరే మన తప్పకు మా వాళ్ళ బాధ్యులు కాదు కదా, అందుచేత మేము ఇంటికి వచ్చి ఇంకా ఏం చేయాలి, పని మనిషి లేదు, ఏం చేయాలి, ఆల్టర్నేటివ్ ఏంటి అంటే, నేను అతను మెలిగిందని అతను ఏమనుకున్నా అంటే, ఏం లేదా పని మనిషి చేసేది, అంట్లు తోటమే కదా, ఆ మాత్రం అంట్లు మనం తోలేమంటే మనం తోయేసుకుందాం, లేకపోతే మన బెటాలియన్ ఉంది కదా తీసుకొచ్చేసుకుందాం, బెటాలియన్ చేసేద్దామని మాట్లాడుకుంటూ వస్తున్నాం. వచ్చేసరికి పని మనిషి ఇంట్లో ఉంది, దాన్ని తిట్టాం, ఇంతే మీరు, మీకు బుద్ధి లేదు. అందులో చిన్నవాడిని ఛాన్స్ దొరికింది గురువు గారి ఆశ్రమంలో గురువు గారి ముందు గురు పత్ని ముందు తిట్టాం. ఏదో బాబు అలా అయిపోయింది, వెళ్ళాను నేను అక్కడ, రోగం సెట్ అయిపోయింది, ఏం పర్వాలేదు వచ్చేసాను అని ఏదో బాబు దీనంగా చెప్పుకుందని. ఇంకా ఛాన్స్ దొరికినప్పుడల్లా నేను మెలివిను దాన్ని ఏడిపిస్తూ ఉండేవాడు. పాపం అది అక్కడే ఉండిపోయింది ఆ ఇంట్లోని పెళ్ళికి అంత అంత చాలా బాగా చేసింది వర్క్. అన్నిటికంటే తమాష ఏంటంటే మేమందరం ఇంత కష్టపడితే మమ్మల్ని ఎవడూ పొడగలేదు, మీరు చాలా కష్టపడ్డారని పొగట్టం అది చేయలే. ఆ పని మనుషులు అందరూ పొగట్టే, అమ్మో ఎంత చేస్తుంది ఈ అమ్మాయి, అన్ని చోట్ల ఈవిడే ఉంది అని. మాకు ఇంకా చిరు ఎత్తుకొచ్చి ఇంకా తిట్టాను దాన్ని. మెలివెనుక వస్తే భాష రాదు కనుక పెద్ద తిట్లు తిట్టలేదని చేత వాడిని కూడా అడిగి నువ్వు ఇంకా ఏం తిట్టాలనుకుంటున్నావు చెప్పు తిట్టేస్తానని చెప్పి. అతిశయోక్తి మాత్రం ఏమీ లేదు, చెప్పటంలో కొంచెం అలా చెప్తూ ఉండొచ్చు కానీ ఏడిపించటంలో మాత్రం ఏ విధంగానూ మేము లోటు చేయలే పని మనిషిని. మరి పని మానుకుని పోతుందా? సరే పెళ్ళంతా అయిపోయింది, గింతలు అవంతా కూడా అయిపోయిన తర్వాత పెళ్ళి కూతురు అమ్మ అంటే ఆవిడ గురుపత్ని పట్టు చీర పెడతాను దానికి, కాశీ సాడీ చాలా ఫేవర్గా, బనారసీ సాడీ చాలా కష్టపడింది దానికి పెడదాము. ఎక్కడుంది అంటే అక్కడ వంటలు తోగుతుంది, మరి పెళ్ళి అయిపోయాక ఇంకా ఉంటే ఇంకా చాలా తోగుతుంది. ఇప్పుడు ఇస్తే పిలిస్తే పని మానేసి వెళ్ళిపోతుంది, అంట్లో తోనివ్వండి ముందని నా సలహా అనమాట, నా ఉచిత సలహా. పని అయిపోయాక చేద్దానండి, చేయకండి. సరే 12:30 ఇంతకంటకు అయింటుంది మాటలంతా, సాయంత్రం 5 అయింది పాపం. ఆ అమ్మాయి అంతా చేసి కడిగి అంతా పెట్టి, అంటే ఒకటి లేదు హెల్పర్స్ కూడా ఉన్నారు కానీ ఆవిడ మెయిన్. సరే లోపలికి రమ్మన్నాం, చెప్పి నువ్వు చాలా కష్టపడ్డావు చాలా ఇది చేసావు నీకు అందుకని ఈ బహుమతి ఇస్తున్నావు అని చెప్తే, మెలిగిన ఇతరులు ఉన్నాడుగా చీరిస్తే ఏం లాభం అండి, మీరు కాస్త డబ్బు కూడా పెట్టండి కొంచెం. అంటే గురువు గారు ఉన్నారుగా అక్కడ రామనవాపతి బ్యాంక్ ఓనర్, ఆయన ఉన్నదన్ను గురువు, ఆయన ఎంత ఇస్తే బాగుంటుంది అని అడిగాడు. ఓ 10 రూపాయలు ఇవ్వండి అన్నాను, నా బుర్ర అంతేగా. మెలిగింది అది 1,116 ఇవ్వండి అన్నాడు. నవ్వాడు ఆయన, సరిపోతున్నారు 1,116 అన్నాడు. అంటే నాకు ఛాన్స్ దొరికిందిగా విక్రయిస్తున్నాడు ఈయన, వాడేదో డాలర్లు అవి కనుక్కుని 1,116 అంటాడు. పిచ్చివాడు 10 నిమిషకి 1,116 చీరలు పెడతారా ఎవరైనా, చెప్పావాడు విక్రయిస్తున్నాడు అయ్యా నిన్ను. సరే ఏమన్నాడు ఈయన, సరే ఇప్పుడు చూడండి అయితే అవన్నీ ఇద్దాం, 1,116 ఇద్దాం నువ్వు అన్నావు కదా అని. సరే 1,116 అవి పెట్టారు. మీకు నార్త్ ఇండియన్ హౌసెస్ ఐడియా ఉంటుందో ఉండదో, మధ్యన ఖాళీ జాగా ఉంటుంది, చుట్టూరు ఇళ్ళు ఉంటాయి అక్కడ అనమాట. అటువైపు ఏమో రామ మందిరం ఉంది, ఇక్కడ అంట్లు అది అక్కడే ఉన్నాయి, పిలిచారు దాన్ని, ఉండండి వస్తున్నాను అని చెప్పి అలా వెళ్తుంది. అంటే 2 దారాలు ఉంటాయి ఎప్పుడు కూడా, ఇటు నుంచి ఎంటర్ కావచ్చు అటు నుంచి ఎంటర్ కావచ్చు. వస్తున్నాను ఇప్పుడైనా అది అలా వెళ్ళింది, చీర పట్టుకుని నుంచుని ఉంది ఆవిడ గురుపత్ని, ఈ ద్వారం నుంచి వచ్చింది. అంటే మేమేమనుకున్నాం ఆ పని మనిషి అలా వెళ్ళింది, ఇటు నుంచి వచ్చింది ఏదో పని ఉంటుంది కాబోదని. వచ్చి రాగానే కాళ్ళ మీద పడిపోయింది పని మనిషి, క్షమించేయండి పెళ్ళి ఉంది మీది, నాకు అక్కడ చాలా సీరియస్ అయిపోయింది కానీ అదేంటో మిరాక్యులస్గా ప్రాణం వచ్చేసింది, కానీ మేము ఉండిపోయాను అక్కడేను వేషాలు పనే కొట్టడానికే వచ్చేసింది, మాకేంటి ప్రాబ్లం ఏంటి వేషాలు అంతాను, ఇప్పుడే గారు పక్కకెళ్ళింది నేను రాలేదంటుంది అని. ఎవరే ఉంటారు వాళ్ళు, అప్పుడు ఆయన చెప్పాడు గురువు గారు సీతాదేవి వచ్చింది, నేను చేసిన ఘనకార్యం ఏంటంటే సీతాదేవిని తిట్టాను అనమాట, కానీ ఇప్పుడు నేను గొప్పగా చెప్పుకోవచ్చు నేను తిట్టానని, అది వేరే విషయం, సిగ్గుపడి చెప్పుకోవాలో అది వేరే విషయం. అందుకు నవ్వాను నేను, ఆవిడికి నువ్వు 1,116 చీరలు ఏమి ఇస్తావయ్యా, ఇప్పుడేం చేయమంటావు రామకృష్ణ అన్నాడు, ఈ పని మనిషికి ఇచ్చేయండి అదన్న. అప్పుడు నా జ్ఞానోదయం అయిపోయింది అనమాట, ఎవరికి ఇస్తే ఏమైందండి, 10 రూపాయలు 5 రూపాయలు కాదు. అంచేత ఇవన్నీ కట్టుకథలు మాత్రం కావమ్మా, దేవతలు పనిచేస్తారు నీకు సేవ చేస్తారు కానీ ఆ సేవ చేయించే అర్హత నువ్వు పొందాలి. అంటే ఆయనకు మొదటి నుంచి తెలుసు అనమాట ఆవిడ సీతాదేవి అని. ఊరుకుంటారంటే బాగుంది, దానికి ఆవిడేం చేస్తాను. ఇంచేత మిగతా వాళ్ళ కథల గురించి చెప్పే కథ కాదు, నా స్వానుభవం చెప్తున్నాను. అంటే ఇందులో నా పాత్ర తిట్లు తిట్టడం, ముట్టికాయలు వేయటమైనా కావచ్చు, కానీ చూశాను అలాంటివి జరుగుతాయి, అది అసంభవం కావు అని. వీటన్నిటికీ లింక్ ఎందుకు చెప్తున్నానంటే, గురువులతో మీరు ఎలా లింక్ పెట్టుకున్నా కూడా మీ జీవితాలలో అది చాలా చాలా మీరు ఊహించలేరు అది ఎప్పుడు ఎలా సహాయపడుతుందో. ఇంచేత సహాయపడటానికి మీకు కొన్ని ఛాన్సులు చూపిస్తున్నాను నేను. ఒకటి, అన్నపూర్ణాలయం ఇక్కడ కడుతున్నాం మేము, ఇంతకీ ఇదంతా అందుకనమాట. ఈ అన్నపూర్ణాలయం కట్టడంలో ఇతరులకి ఆహారం పెట్టడం మాత్రమే మా లక్ష్యము కాదు, ఉచిత అన్నదాన పథకాలు కావివి. అన్నపూర్ణాలయంలో క్యాలరిఫిక్ కంటెంట్, ఆహారం యొక్క క్యాలరీ వాల్యూస్ నిర్ణయించి ఆహారం తినేటటువంటి వాడికి ఎంత ఆహారం ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఏ ఆహారం తింటే వాడికి మంచిది, ఏ ఆహారము వాడికి రాబోయే రోగాల నుంచి, రాబోయే రోగాలు ఎలా తెలుస్తాయి అన్నదానికి ఇందాక మేము చెప్పాను కదా, ఇక్కడ ఈ చెట్లు అవి వస్తాయి, గ్రహాలకి సంబంధించింది అస్ట్రాలజికల్గా వాళ్ళు నిర్ణయిస్తారు అదనమాట. అక్కడ ఇష్టం వచ్చిన ఆహారం పెట్టం, అన్న దానం ఏం చెయ్యం మేము. ఓ డాక్టరు ఆ విషయాలు తెలిసినటువంటి వాడు నిర్ణయిస్తాడు, ఇక్కడికి సాధనకు వచ్చినటువంటి వాడికి ఏ ఆహారం ఇవ్వాలి, వాడు ఎన్ని రోజులు ఉంటాడో దాన్ని బట్టి వాడికి ఏ విధమైనటువంటి ఆహారం పెడితే వాడి మనస్సుకి మంచిది అని నిర్ణయించుకుని పెట్టడం ఒకటి. రెండవది, ఆహారం ద్వారా మీ జీవితాలలో రెండు విశేషమైనటువంటి మార్పులు మీరు చేసుకోవచ్చు. ఒకటి ఆరోగ్యాన్ని పొందవచ్చు, రెండవది ధనాన్ని పొందవచ్చు ఆహారం ద్వారా. అది మీకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, కానీ ఏ దేవతని ఉపాసన చేసి మీరు వాళ్ళ దీవెన్ను పొందదలుచుకున్నా అందులో చాలా ప్రముఖమైనది నైవేద్యము, నైవేద్యము యొక్క పరిమాణము. ఎంత నైవేద్యం పెడతారు, ఏమి నైవేద్యం పెడతారు, అది ఎంతలో పెడతారు, ఐదు అరటి పళ్ళ, నాలుగు అరటి పళ్ళ, కొబ్బరికాయ రెండు అంటే ఏంటి,